احتمال ابتدائي انت
تلسا سبتنا وارو يوغم కరణం చేత రేపటి నుంచి పొద్దున్న సాయంత్రం చందన సమాధి పుణ్యం అయిన తర్వాత మీరు సంకల్పం చెప్పాలి. మధ్యబ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరి దగ్గర నుంచి దేనికోసం ఈ క్లాసులన్నీ మనం చేస్తున్నాం, మహాకాళ చక్రవర్తి మహాసామ్రాజ్య స్థాపనార్థం రాశాం కదా, అది మీకు రాసుకుని చెప్పాలి. అందులో యోగము చెప్పాలి, కరణము చెప్పాలి. ప్రతి వాడికి కూడా ఇది తెలియాలి, యోగం అంటే ఏమిటి, కరణం అంటే ఏమిటి, ఆ యోగము కరణము ఎందుకు ఇంపార్టెంట్, అర్థమైంది కదా. ఎందుకు పంచాంగం ఋషులు మన నెత్తి మీద ఎక్కడి పెట్టినా అతి కష్టం మీద వారం గుర్తుంటుంది, నక్షత్రం ఇవాళ చేత అందరికీ తెలియాలి. అది నేను అమలాపురం దగ్గర సమస సుమస ఏదో పల్లెటూరు రాజుగారిది వెళ్ళినప్పుడు మహాకాళ చక్రవర్తి యజ్ఞం చేయిస్తూ ఉంటే గురుపాదకాస్తవం చదువుతున్నప్పుడు ఏమొస్తుంది, అందులో మహాకాళ చక్రవర్తి యంత్రంలో గురుపాదకాస్తవం చేస్తున్నప్పుడు నక్షత్ర పాదాలు వస్తాయి, రాశి అధిపతి వస్తాడు కదా. ఎంతమంది నాకంటే ముందు చెప్పారు, అది పల్లెటూళ్ళలో నాకంటే ముందు చాలా చెప్పారు. ఎవరు? చాలా ముసలాళ్ళు పల్లెటూళ్ళలో. ముసలాళ్ళు అంటే ఆడవాళ్ళు. అందులో ఎందుకు ఆడవాళ్ళు అంటే, ఆడవాళ్ళని చిన్న చూపు చూడటం కాదు, పూర్వకాలంలో ఆడవాళ్ళని ఎక్కడ చదివించేవారు అసలు, అందుకోసం చెప్తున్నాను. వితంతువులు నాకంటే, నేనైతే చూసి చెప్పాల్సి వస్తుంది. మరి క్లాసులు ఎందుకు పెడుతున్నావు అంటే మీకు ఇది నేర్చుకోవాలని సబ్జెక్ట్, లేకపోతే ఎందుకు ప్రతి వాళ్ళు వస్తున్నాయి. ఇంచేత నాకు సాయంత్రం నుంచి ఇది తెలియాలి. యోగము కరణము నాకు తెలియదు, కానీ అది నేర్చుకునే టైం నాకు లేదు. ఇప్పుడు డాల్టన్ ఆటమ్ ఈజ్ ఇండివిజిబుల్ అన్నాడు అనుకో, ఇంకా అక్కడ ఆగిపోతాం. తర్వాత బోర్ వచ్చి చెప్పాడుగా, ఇంచేత మాస్టర్కి రాదు కదా, మాకు రాదు అని మీరు డ్యాన్స్ చేయకల్లే. నాకేది వచ్చినా నేను చెప్తున్నా కదా, ఏది మీరు నేర్చుకోవాలో పంచాంగము ఖచ్చితంగా ఉపయోగించుకోవటం రావాలి. పంచాంగం అందరి చేతిలోనూ ఉండాలి. ఈ బాధ్యత ఎవరు చెప్పు వాళ్ళకి, అర్థమైందా? పంచాంగం చూడటం రానివాడు ఇంకేంటి ఆధ్యాత్మికత? మీలో ఖచ్చితంగా పంచాంగం చూడటం వచ్చిన వాళ్ళు ఎవరు? ముగ్గురు ఉన్నారు కదా, మీరు ముగ్గురు ఆ బాధ్యత తీసుకుని సాయంత్రానికి అందరి చేతిలోనూ పంచాంగం ఉండాలి, చదువు రాని వాళ్ల చేతిలో కూడా. అవి ఇళ్లకి ఏం తీసుకెళ్లిపోవద్దు, అవి ఇక్కడ ఉంచితే క్లాసుకు ముందు తీసుకోండి. ఖరాబ్ మాత్రం చేయకండి, ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్తాను నేను. ఇక్కడ కొంచెం క్లాసెస్ ఎలా డెవలప్ అవుతున్నాయో మీకు అర్థమవుతే, ఇది చెప్పింది మళ్లీ చెప్పించుకోవద్దు నాకు ప్రతిసారి. అంచేత ఆ సంకల్పం కొంచెం మార్చాల్సి వస్తుందేమో. దీనికోసం ఈ క్లాస్ చేస్తున్నాం. అక్కడ స్వరాజ్య స్థాపనార్థం అని విశ్వనాథంగా రాసింది ఉంది, అది తెలుసా ఎక్కడుందో? అది మర్చిపోయారా? ఆ సందేహ సంకల్పాన్ని మీరు చెప్పినప్పుడు అక్కడ యోగము కరణము అది ఉంటుంది. యోగము కరణము ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకది ప్రతిరోజు సంధ్యావందనంలో అది చెప్పించేది ఎందుకు అంటే, ఇలా నీ జీవితం మలుచుకోవాలి అని. ఇవాళ ఇది నాయనా బాబు జాగ్రత్త అని, లేకపోతే లాభం పొందు అని, రెండు. ఇదేమో మంచిది కాదు, ఇదేమో మంచిది, ఆ యోగము కరణము. అంచేత నక్షత్రాలకి మధ్య ఉన్నటువంటి ద్వేషాలు వైరాలు, తిథులకి మధ్య ఉన్నటువంటి ద్వేషాలు వైరాలు ఆయుర్వేదంలో క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజెస్ అంటే డాక్టర్ల ఉద్దేశంలో ఇంకా రోగం నయం కాదు అనేటటువంటి, ఉదాహరణకి పారాలిసిస్ ఖచ్చితంగా చాలా తక్కువ మందికి నయం అవుతుంది కదా. ఇలాంటివి క్రానిక్ డిసీజెస్ అంటాం, దాన్ని తెలుగులో ఏమంటాం, దీర్ఘలోగాలు అది. వాటికి కనుక అష్టమినాడు మందు వేయటం మొదలెడితే ఖచ్చితంగా తగ్గుతుంది అంటాడు ఆయుర్వేదంలో. మొన్న రాత్రి నేను చదువుతుంటే చూసి నాకు అర్థం కాలే. ఉంటుందండి. అంచేత త్వరిత ఏంటది, యోగమా కరణమా? కళల, చంద్ర కళలు. అంచేత ఆ కళ కూడా మీరు చెప్పాలి తిథి వారాలతో పాటు. అది నోట్ చేసుకోండి, మళ్ళా నాకే చెప్పించకండి, నాకు గుర్తుండదు. సంకల్పంలో చంద్ర కళలు కూడా చెప్తాం మనం. ఎందుకంటే ఇప్పుడు నాకే తెలియదు కానీ మీరు చెప్తే. అంచేత ఖచ్చితంగా ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవటంలో ఉంటుంది. నాకే అన్ని వచ్చాను ఏం లేదు కదా, ఇప్పుడు ఇదే నాకు తెలియదు, చదివాను నిన్న రాత్రి, అదే కానీ నాకు గుర్తులేదు. అది అంచేత ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి కదా మనం. మరి ఆ జ్ఞానం ఎప్పుడు అర్థం అవుతుంది? ఇలా కూర్చొని మాట్లాడుకుంటే, నేను ఒక్కడనే అక్కడ కూర్చుంటాను, మీరు ఒక్కళ్ళు మీ ఇళ్లలో కూర్చుంటే ఏం లాభం? కనీసం ఒక్క మాట గుర్తుంది కదా మీకు అందరికీ, అష్టమి నాడు మందు వేస్తే చాలా మంచిది మొదలెడితే. ఒకటి చాలు జీవితాలు మారిపోవటానికి. ఈ క్లాసెస్ అందుకు ఉపయోగపడతాయి. ఏం చెప్పానో కూడా మీరు నోట్ చేసుకుని వేరుగా నోట్స్ ఉంచుకోవాలి. నిత్యము ఉపయోగపడేటటువంటి సూత్రాలు అని నోట్బుక్ పెట్టుకుని రోజు తీసుకురండి, అందులో రాసేయకండి నేను చెప్పినవి. ఇలా చెప్పింది ఏదైనా ఉంటే నోట్ చేసుకుని రఫ్ నోట్బుక్ లో తర్వాత దాంట్లో ఎక్కించుకుని అది ఎప్పుడు ముందుంచుకుంటే మీకు లాభం. అది అర్థమవుతుంది కదా, క్లాసులు ఎలా ఉపయోగించుకోవాలో. విని వెళ్ళిపోవటం కాదు. ఇంచేత మళ్ళా తనే ఒకసారి చెప్పింది ఇట నాకు, నాకు గుర్తులేదు. ఎందుకు గుర్తులేదు? మిగతా వాటిలాగా నేను పట్టించుకోలే. ఇప్పుడు 10 సార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానో అర్థమైందా? ఇంకా మర్చిపోం మనం. అష్టమి నాడు త్వరిత అనేటటువంటి కళ ఉంటుంది కనుక దీర్ఘ రోగాలకి మాత్రమే. ప్రతిసారి అష్టమి కోసం వెయిట్ చేస్తున్నాం అనుకో, జనం రాగానే 2 రోజుల్లో పోయే జనం నవమి నాడు వచ్చిందనుకో, మళ్లీ అష్టమి ఎప్పుడు వస్తుంది? 15 రోజుల తర్వాత వస్తుంది. అంచేత మళ్లీ ఆ మూర్ఖత్వం వద్దు. దీర్ఘ రోగాలు అనే కండిషన్ చెప్పినందుకు. సప్తమి నాడు జ్వరం వచ్చింది నీకు, మామూలు జ్వరం, అష్టమి నాడు మందేస్తానన్న ఊరుకుండా. దీర్ఘ రోగాలకి మాత్రమే ఈ కండిషన్ అందరి గుర్తుంచుకోండి. జయతిథి ఉంటారు అంటే హలాసనంలో ఉంటారు సూర్యచంద్రులు, హలాసనంలో ఉంటారు. అంచేత దీర్ఘ రోగాలకి హలాసనం వేయించటం మంచిది అని నేను కలపగలను ఆసన విద్యతో. అందుకని అలాంటి అలవాట్లున్న కృష్ణుడు కూడా జగద్గురు అయ్యాడు. అంతేగా జైల్లో పుట్టి రాక్షసులు తంపుతా ఉన్నా తెలియని పుట్టినే డిస్కషన్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను నేను. తెలుసుగామా మన వాళ్ళ బుర్ర ఎలా ఉంటుందో. మన దేశాన్ని నాశనం చేస్తున్నటువంటిది ఏమీ తెలియనటువంటి సోకాళ్ళ విజ్ఞానులు, వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళైనా. జాతి అనేటటువంటి మాట ఎందుకు పెట్టాను అంటే వాళ్ళకి తెలియదని చెప్పి వీళ్ళేం చేయటం లేదు గొప్ప పని ఏవి. ఇంకేత ఎవరి ఒక జాతి విశేషాన్ని నేను చెప్పటం లేదు. కానీ ఇప్పుడు నాకు అష్టమి నాడు ఎందుకు అలా చేస్తారో తెలియదు అనేక చెప్పాను నేను. మీరు చెప్తే వింటున్నా కదా, ఏమేం నేర్చుకున్నా మీ ద్వారా నేను. త్వరిత అనేటటువంటి కళ ఉంటుంది, ఆ రోజు జయ అనేటటువంటి తిథి ఉంటుంది, తిథులు 5 అది తర్వాత. అదే అంచేత జయ అనేటటువంటి తిథి ఉంటుంది. మరి నేను నేర్చుకుంటున్నాగా మీ దగ్గర నుంచి. మరి ఎప్పుడో ఆ నేర్చుకునేటటువంటి ఇది ఉండాలి తప్ప మాకే అంతా తెలుసు నువ్వు విను అంటే అది క్లాస్ కాదు. అది జయప్రదం అవుతుంది. అంచేత అదే ఎస్ట్రాలజీ క్లాస్లో చెప్పుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ వింటానికి వచ్చాను మీరు. కానీ ఇది కూడా ఇంపార్టెంటే, మళ్ళా ఇది నోట్ చేసుకున్నారు కదా, మరి అది మీరు అడగాలి. అంచేత అడగవలసిన క్వశ్చన్స్ అని రాసుకోవాలి. వాళ్ళు అడగకపోయినా నువ్వు చెప్పాలి, వాళ్ళు అడగలేదు మాస్టర్ నేనేం చేసేది, మీరు అడిగారనా ఇదంతా చెప్పేది. అర్థమవుతుంది కదా. అంచేత కల్పవృక్షం గురించి ఇవాళ చదువుకుందాం మనం. సాయంత్రం ఏముండాలి? పంచాంగం చెప్పాలి. మీరు ప్రతి వాళ్ళ చేతిలోనూ పంచాంగం ఉండాలి. చదువు వచ్చినా రాకపోయినా ఆ పంచాంగం ఎలా చూడాలో చెప్పండి మీరు. మీరు కానీ నువ్వు కానీ నువ్వు కానీ ప్లస్ ఒకళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళని పూర్తిగా చెప్పనివ్వండి. అదొకటి నేర్చుకోండి ఎప్పుడు కూడా. ఇంచేత ఒకడు ఒకటి ముందు చెప్తారు, ఒకడు ఒకటి ముందు చెప్తారు. ఆ టెక్నిక్స్ నేర్చుకోండి. ఇక్కడ నేర్చుకుంటే ఆర్గనైజేషన్ మీరు డెవలప్ చేసుకోగలరు. ఖచ్చితంగా సాయంత్రానికి సంకల్పం చెప్పాలి మీరు, మహాసంకల్పము. ఆ సంకల్పం చెప్తున్నప్పుడు మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం? అద్య బ్రహ్మణ, బ్రాహ్మణ కాదు అది, బ్రహ్మణ. ద్వితీయ పరార్ధే సెకండ్ హాఫ్ అంటాడు. మరి ఫస్ట్ హాఫ్ ఏంటో తెలుసా? ద్వితీయ పరార్ధే సెకండ్. శ్వేతవరాహ కల్పే, మరి కృష్ణవరాహ కల్పం ఉందా? శ్వేత అన్నాడు. సో కల్పం అంటే ఎన్ని సంవత్సరాలు? అన్నమ్మా పేరు శ్వేతవరాహ కల్పే. శ్వేతవరాహ కల్పం ఎందుకు వచ్చింది దానికి ఆ పేరు? డే టైం. వరాహ కల్పం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇవంతా కూడా నాకు తెలియదు, తెలిసి ఉంటే చెప్పేసి ఉండేవాడిని. ఇవంతా నేర్చుకోవాలి మీరు. దీన్ని నేర్చుకోమని చాలాసార్లు చెప్పాను నేను, మా సంకల్పం చెప్తున్నప్పుడు చెప్పలేదా? మీరు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు ఇది నేర్చుకుంటూ ఉంటే ఈ పాటికి చాలా డెవలప్ అయిపోదురు. కానీ పాస్ట్ గురించి ఎంతసేపు ఏడుస్తే వెళ్ళాము? ఇప్పుడు టైంని కరెక్ట్ గా యూజ్ చేసుకుని, ఇది మీకు ఎక్కడ జరుగుతుంది అంటే నాకు తెలిసినంత వరకు భాగవతం యొక్క రహస్య ప్రకాశం అని ఈకేగా రాశారు. అందులో నాకు గుర్తున్నంత వరకు 13 పుస్తకంలో ఉంటుంది. మరి మీ దగ్గర ఉంది కదా మాస్టర్, చచ్చినా నేను ఇవ్వను మీకు ఆ పుస్తకం. మీరు బయట నుంచి సంపాదించుకోవాల్సిందే. నేను నా లైబ్రరీ మొత్తము బయట పెట్టాను నేను. మీరు నాకు చాలా పుస్తకాలు పోయాయి తప్ప, అంచేత నా పుస్తకాలు ఏమీ ఇవ్వను నేను మీకు. ఇక్కడ గాయత్రి పరివార సభ్యాహ వయం, శ్రీ గాయత్రి పరదేవత బదులు దేవ పరివార సభ్యాహ వయం, శ్రీ మహాకాల దేవతా ప్రీత్యర్థం. తర్వాత నేను మారుస్తాను మీరు చెప్పిన తర్వాత. ఇప్పుడు ఇది మారుస్తే నా క్లాస్ నేను చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ ఏమి వెళ్ళదు, కానీ ఇదే అవసరమే. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు? దేవాలయాల్లో ఉన్నటువంటి పూజారులకి తెలియదు, పూజ చేయించుకునే బడుద్ధాయులకి తెలియదు. శుభతిథం అంటారు. శుభతిథం అని ఎందుకంటే అక్కడ తిరిగి చెప్పాలండి, నీ శుభనామ క్యాహే అని హిందీలో అడుగుతారు. మరి తెలుగులో ఏం అడుగుతారు? యువర్ గోల్డెన్ నేమ్ అని అడగాలేము. తెలుసా నేను చెప్తున్న భావం అర్థమవుతుందా నీకు? హిందీలో ఆప్కా శుభనామ క్యాహే అని అడుగుతారు. అంటే శుభనామ అంటే అక్కడ శుభం బదులు ఏం చెప్పాలి నువ్వు? నీ పేరు చెప్పాలి. మంచి పేరు చెడ్డ పేరు ఎవడో తెలుసు? బ్లాంక్ లేకుండా, ఖాళీ పెట్టుకుండా, డాష్ అనకుండా శుభం. మన భారతీయ సంస్కృతి అది, ప్రతి చోట శుభమే. ఇంచేత మీ శుభనామ క్యాహే, మరి తెలుగులో ఏమంటారు? మీ పవిత్రమైన పేరా? మీ మంగళకరమైన పేరు ఏమిటి? మన పేర్లు కూడా అలాగే పెట్టుకుంటాం మనం. ఆ దేవుడి పేర్లేగా మనం పెట్టుకునేవి. అంచేత ఆ విధంగా అయినా మనం దేవుడి పేరు స్మరిస్తున్నాం. మీకు తెలియదు మన సంస్కారం ఎంత గొప్పదో. ఉల్ఫ్, ఫాక్స్, డాగ్ అని పెట్టుకోం మనం. బుష్ పెట్టుకోం కదా. ఎందుకు పెట్టుకోం? మనం ఆ జంతు స్థాయి నుంచి చాలా ముందుకు వచ్చేసాం కనుక. వాళ్ళు ఎందుకు అది పెట్టుకుంటున్నారు? వాళ్ళకి తెలియదా ఉల్ఫ్ అంటే ఏంటో? ఇంగ్లీష్ వాళ్ళకి తెలుసా ఉల్ఫ్ అంటే? మీకు తెలుసా తోడేది? కానీ వాళ్ళు పెట్టుకుంటారు ఉల్ఫ్ అని, ఫాక్స్ మక్క పెట్టుకుంటారు వాళ్ళు పేరని. పెట్టుకోరా బుష్ అంటే? ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారు? అక్కడి నుంచే వచ్చారు కనుక, ఖనిజ జగత్తు నుంచి, వృక్ష జగత్తు నుంచి వచ్చారు కనుక. మీకు పేర్లు అర్థం అవుతే అసలు వాడి కర్మ అర్థం అవుతుంది మీకు. ఇంకా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవటానికి కూడా వీల్లేదు. దుర్యోధనుడికి సుయోధనుడు అని అంటే ఒప్పుకునేవారు కాదు గురువులు. నీ కర్మ అంతేనాయన, నువ్వు దుర్యోధనుడివే. నీకు దమ్ముంటే మార్చుకో, మార్చుకోమని దమ్ముంటే అర్థం. మార్చుకోలేకపోయాడు వాడు. రాముడికి రాముడు అని పేరు ఎందుకు పెట్టారు? భరతుడికి భరతుడు అని పేరు పెట్టి ఎందుకు పెట్టారు? మరి వాల్మీకి రామాయణంలో ఉందో లేదో నాకు స్పష్టంగా తెలియదు, కానీ రామచరిత మానసు చాలా డీటెయిల్ గా ఇచ్చాడు తులసీదాస్. పోయిట్ అతను, తల్లిదండ్రులు వాడు పోయిట్ అవుతాడో లేదో తెలియదు, కానీ వాడికి పేరు పెట్టింది ఏంటంటే వర్డ్స్ వర్త్, అంటే అతని మాటలకి విలువ ఉంటుంది అని. చెత్త పేర్లలో శుభనామం అంటానే చాలా ఉంటుంది అందులో. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? శుభతిథో అన్నప్పుడు ఆ రోజు తిరిగి చెప్పాలి అని. శుభ నక్షత్రే, ఆగండి ఆగండి. ఈ ప్రశ్న చాలా సార్లు వేస్తూ ఉంటారు, ఇన్నోటిసారి చెప్పాను నేను. ఎప్పుడు పడుకోవాలి? ఎప్పుడు పడుకోవాలి? మామూలుగా అంచేత పడుకోవటానికి ఏది మంచిది, పని చేయటానికి ఏది మంచిది, ఇందుకే రాత్రి మంచిదా పగలు మంచిదా? అంచేత పిచ్చి ప్రశ్నలు మీ మనసులోకి రాకూడదు. మంచి చెడు ఏం లేదు, దేనికి మంచి అని. అన్నం తింటా మంచిదా చెడ్డదా? జ్వరం వచ్చింది టైఫాయిడ్, 21వ రోజు తగ్గటం లేదు, అన్నం పెట్టువాడికి చస్తాడా బతుకుతాడా? అంచేది అన్నం తింటా మంచిదా చెడ్డదా? అంచేది అసలు ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది? ఎన్నిసార్లు నేను చెప్పినా నీకే కాదమ్మా, మీ అందరికీ ఉందా చెత్త ప్రశ్న ఇది. ప్రశ్న జవాబు ఎన్నిసార్లు చెప్పాను ఇది నేను, తను అడుగు ఇప్పుడే మొదటిసారి అడిగి ఉండొచ్చు. అంటే అసలు మీరు మాట్లాడుకోరు ఇది, అర్థమైందా? మాట్లాడుకోండి ఇది. నీకు తెలిసినవి చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఆ ప్రశ్న వచ్చింది అనుకోండి, ఏది మంచిది అని. ఏంటి మంచిది? ఎవడికి తెలుసు ఏది మంచిదో? నువ్వు దేనికి ఉపయోగించుకుంటే అది దొంగతనం చేయడానికి. మిట్ట మధ్యాహ్నం పోలీసులందరూ ఉండి మిలిటరీ ఉన్న చోటకి వెళ్లి దొంగతనం చెయ్యి అన్నాను అనుకో, చస్తావు నువ్వు. దొంగతనం చేయడానికి ఏది మంచిది? ఏకాంతము, అమావాస్య, అందులో ఆయుధం బాగా ఒంటికి పట్టించుకుని రోడ్డు మీదకి వెళ్ళేవనుకో. పూర్వకాలం దొంగతనం చేయడానికి ఆయుధం పట్టించుకుని వెళ్ళేవంట. అందులో కృష్ణుడు చాలా పెద్ద ఎక్స్పర్ట్ ఇట. అవునమ్మా కళ అని, అందుకే అందులో ఎక్స్పర్ట్ ఎవరో కూడా చెప్తున్నా కదా నేను. అర్థమైందా ఏం చెప్తున్నాను? అసలు మీరు ప్రశ్నించే ముందు అందరికీ చెప్తున్నాను నేను, ముందు మీకే తెలుసు జవాబు ఏంటో కొంచెం ఆలోచిస్తే. గాయత్రి సద్బుద్ధి అని ఎందుకు చెప్తామంటే, ఈ సాధనలో మీకే తెలుస్తాయి జవాబులు, డిస్కస్ చేసుకోండి. అది మరి మాకు టైం ఎక్కడుందండి? మేము ఒక అరగంట వచ్చిపోతాం. మీకు ఆధ్యాత్మిక శాస్త్రం రాదు, నాకు తెలియదు మీకు టైం ఎక్కడుందో. మా పిల్లవాడికి టైం లేదండి చదువుకోవటానికంటే, స్కూల్కి వెళ్ళకు, నేనేమీ చేయలేను. కానీ ఇక్కడ యూనివర్సిటీ టైప్ లో వెళ్ళాలి ఇది. నా క్లాసులు ఎలా జరుగుతున్నాయి అలాగే మీరు క్లాసులు తీసుకోండి. ఇంకా నా క్లాస్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు. క్లీనినెస్ కి పూర్తిగా బాధ్యత నలుగురు ఐదుగురు వహించండి. మేమే ఎందుకు చేయాలి, తండ్రే ఎందుకు పోషించాలి అందరినీ అని అడిగావా ఎప్పుడైనా? పిచ్చి పిచ్చి ప్రశ్న వేయకండి, వీలవుతే అందరినీ ఇన్వాల్వ్ చేయండి. నా కోరిక ఏంటి, అసలు ఎవడైనా లోపలికి వస్తే అక్కడ చీపులు అది పెట్టి వాడు తుడిస్తేనే లోపలికి వచ్చే స్థితికి తీసుకెళ్ళాలి. అంచేత మీరు మానేసి ఎవడొచ్చినా వాడికి చీపులు ఇచ్చారనుకోండి, మీరు నీ మాట ఎవడు విండు. ఎందుకు విండు అంటే నువ్వు చేసి చూపిస్తే ఏదైనా అర్థమవుతుందా? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఏది మంచిది ఏది చెడది అన్నది నీ ఉద్దేశం బట్టి ఉంటుంది, నీ లక్ష్యం ఏంటని. క్లాసుకి వెళ్లాలని లేదు, జ్వరం వస్తే చాలా ఆనందం. సినిమాకి వెళ్లాలని ఉంది, జ్వరం వస్తే మరి బాధ. ఇంతకీ జ్వరం రావటం మంచిదా చెడ్డదా? ఎవడు చెప్తాడు మంచిదా చెడ్డదో? నీ ఇష్టం, మీరు చెప్పాలి అది. అంచేత మంచి చెడు ఏది లేదు, కానీ ఇవి రెండు ఉంటాయి కదా మంచి చెడు, దానినే గీత అంటాం. గాయత్రి గీత, గాయత్రి గీతలో మరి రెండు శ్లోకాలు ఎందుకోమని నేను చెప్పాను. మీరు ఎందుకున్నారో లేదో నాకు తెలీదు, ఎందుకున్నారా చదివేయండి ఆ రెండు శ్లోకాలు. అంచేత క్లాస్ చెప్తూనే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోగలిగాం కదా. అంచేత బుర్ర ఎప్పుడు దేని మీద ఉండాలి, లక్ష్యం ఏంటి, క్లాస్ ఎందుకు పెట్టుకున్నాం మనం? గాయత్రి మహావిజ్ఞాన రెండో భాగం వింటానికి కనుక. అవకాశం దొరకగానే అటు దూరిపోవాలి తప్ప, మీరు ఆ లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. కెమిస్ట్రీ క్లాసులో కెమిస్ట్రీయే చదువుతాం, ఫిజిక్స్ క్లాసులో ఫిజిక్సే చదువుతాం, అర్థమైందా? అంచేత సరే బాగుంది ఇదేదో డిస్కషన్ మొదలెట్టాం గనక ఎగ్గొట్టేద్దాం అనుకోలేదు కదా నేను. ఇంచేత ఏం చెప్పాలో ఒక విశేషమైన నిర్ణయంతో కూర్చుని ఉన్నాను కనుక, మరి మీరేం చేయాలి? ఆ విశేషమైన నిర్ణయంతో నేర్చుకోవటానికి కూర్చోవాలి. నేను వచ్చాను ఇవాళ ఫిజిక్స్ చదువుదాం అన్నాను అనుకోండి నా క్లాసులో, పిల్లలు ఇమీడియట్ గా ఏం చెప్తారు? మాస్టర్ మీరు మర్చిపోయారు, మీరు కెమిస్ట్రీ లెక్చరర్, మీరు చెప్పాల్సింది. ఒకవేళ నేను ఫిజిక్స్ చెప్పినా నాకు తెలియదు ఏం సిలబస్ చెప్పాలి, అర్థమైందా? అలాగా మీరు క్లాసులు నిర్ణయించుకోండి. మీరు ఎలా చేస్తున్నారో ఏమో నాకు తెలియదు, ఏదైనా ఒక పద్ధతి ప్రకారము అరగంట 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 పీరియడ్స్ నిర్ణయించుకోండి. లేకపోతే 20 నిమిషాలు పీరియడ్, 10 నిమిషాలు దాన్ని రుబ్బటం. కానీ ఇది నేను చెప్పాక సలహా, మరి అది పాటించాలి. అర్థమవుతుంది కదా? మరి ఎలా పాటిస్తారు, ఏం చేస్తారు, స్కూల్లో కాలేజెస్ లో టైం టేబుల్ ఎలా వేస్తున్నారు, మరి అది చేయండి. ఇంతవరకు రాలే నాకు టైం టేబుల్. మొత్తము ఆశ్రమంలో పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక టైం టేబుల్ వేసేయండి. మొత్తం ఒక టైం టేబుల్ వేసేయండి. అందులో క్లీనింగ్ కి టైం పెట్టండి, మీ నిత్య అనుష్ఠానానికి టైం పెట్టండి. నిత్య అనుష్ఠానం అంటే ఏంటో అర్థమైంది కదా, ఆసనాలు, ప్రాణాయామము, గాయత్రి మంత్ర జపము, లలితా సహస్రనామము, మెడిటేషన్. దానికి ఎంత పడుతుంది? గంటన్నర. ఆ గంటన్నర టైం పెట్టుకోండి. మరి నా క్లాస్ మధ్యాహ్నం వస్తుంది అని నాకు తెలుసు, మరి దాన్ని ఎలాగే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికి ఉంది కొంచెం పూర్తి చేసేసుకుని, నా క్లాస్ పూర్తి చేసుకుని మళ్ళా మిగతాది పూర్తి చేసుకోవచ్చు. మీరు నా క్లాస్ టైం మాత్రం మార్చకండి, దానికి ఉన్న విశేషమైన కారణం ఉంది. ఆ కారణం ఏదైనా ఈ హోరా ఎక్స్పర్ట్ చెప్తే చెప్తుందేమో, నాకు ఎప్పుడు ఊహించి మాత్రం నేనేం చేయను. నేను చెప్పాక తను చెప్తుంది అది చాలా కరెక్ట్ గా పెట్టారని. దాన్ని చాలా కరెక్ట్ గా నేను కాదు పెట్టేది. పూర్వేశామతి గురువు కాలేన అనవచ్చేదాత్, వాళ్ళు టైం పెడితే మనం చేయగలిగేది ఏముంది? అంతేత 6:30 to 7:30 ఖచ్చితంగా 2 పూట్ల నేను గుంటూరులో ఉంటే క్లాసులు కండక్ట్ అవుతాయి. మళ్ళీ రేపే నేను మార్చేయొచ్చు, నేను కాదు మార్చేది. ఆ మార్చేవాళ్ళు ఎందుకు మారుస్తారో నేనేం చెప్పలేదు. ఇప్పుడు డాక్టర్ అన్నాడు అనుకో, 3 పూట్ల మాత్ర వేసుకోండి, 3 రోజుల తర్వాత వచ్చి ఇంకా మాత్ర ఆపు అన్నాడు అనుకోండి, ఇది వీడేం డాక్టర్ అన్నాం అనుకో, ఏమవుతావు? అంచేత కొంచెం ఆ కామన్ సెన్స్ ఉంచుకోవాలి. మీరు ఎప్పుడైనా కూడా ఫికిల్ మైండెడ్నెస్ లేకపోతే దాని వెనకాతలో ఒక విశేషమైనటువంటి ఉద్దేశం ఉందా? మీకు ఆ విశేషమైన ఉద్దేశంతో మార్పు చేత కాదు కనుక మీరు మాత్రము ఫిక్స్డ్ టైం టేబులే. టైం టేబుల్ ఎప్పుడు మార్చాల్సి వచ్చినా నేనే మారుస్తాను, ఇక్కడ ఇంకెవరు మార్చవద్దు. క్లియర్? ఇదంతా దేని గురించి చెప్తా చెప్తున్నా నేను, గాయత్రి గీత అంటే ఇది. గీత అంటే ఉపయోగించుకోగలగటం. కాలం ఎప్పుడు కూడా 2 విధాలుగా ఉంటుంది, పాస్ట్ ఫ్యూచర్. కాలము ఎప్పుడు 2, భూతకాలమైనా ఉంటుంది, భవిష్యత్ కాలమైనా ఉంటుంది. వర్తమాన కాలము లేనే లేదు. వర్తమాన కాలం అనేది లేదు, ఉందా? ఇంచేత లేదు. 1 సెకండ్ ముందు అది ఫ్యూచర్, 1 సెకండ్ తర్వాత మరి వర్తమానం ఎక్కడుంది? లేదు. వర్తమాన కాలం 2 ఉన్నాయి. అలాగే మంచి చెడు, ధనము, పావర్టీ, అన్ని 2 ఉంటాయి. గీత, మన గీత ఎలా ఉంది, దేని బట్టి తెలుస్తుంది గీత ఎలా ఉందో? నువ్వు చేసుకున్నటువంటి మంచి, నువ్వు చేసుకున్నటువంటి చెడు. అర్థమైందా? గాయత్రి గీత అంటే ఏంటో, అది మొత్తము దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నువ్వు వదిలేటటువంటి శ్వాస, పీల్చుకునేటటువంటి శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని నువ్వు పట్టుకోగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. ఆ గీత అర్థం చేసుకోండి. మరి అర్థం చేసుకోవాలి అంటే పద్మాసనం వేసుకోవాలి, గంటలు గంటలు శ్వాసని గమనించాలి. ఇంకో దారి ఏదైనా ఉందా? అంటే గాయత్రి గీత మీకు చెప్పేది ఏంటి అంటే, మీ గీత అంతే బాబు, వచ్చి పడ్డారు నా దగ్గర, అంతేత ఏం చేసుకోవాలి మీరు? మరి తప్పదు. మరి పద్మాసనం నేను లెక్చర్ ఇస్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి ఉపయోగించండి అని చెప్పాను నేను. ఎందుకు? ఎప్పటికీ వదిలేసుకోవచ్చు, మళ్ళీ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి అండి. అంతేత ఆ అభ్యాసం, ఇన్ని విషయాలు చెప్తా కూడా నేను చెప్పదలుచుకున్నది చాలా స్పష్టంగా తీసుకెళ్తున్నా కదా. అలాగే మీకు కూడా ఏం క్లియర్ గా ఉండాలి అంటే, టైం టేబుల్ వేస్తున్నప్పుడు టైం టేబుల్ పర్ఫెక్ట్ గా అవ్వలేదు. మీరు ఎలా వేసుకోవాలో అర్థం చేసుకోండి ముందు. టైం టేబుల్ పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మొత్తం కాలాన్ని అరగంట అరగంటకి డివైడ్ చేసేసుకోండి. అదేనా? ఇంత 4 నుంచి రాత్రి 10 గంటలు అంటే ఎన్ని గంటలైంది? 18 అది భగవద్గీత సంఖ్య వచ్చిన తర్వాత 18కి తత్వ జయముదీరియేత్ అని జయ అనేటటువంటి పదం ఉంది. 18కి జయము అంటే 18 అనే అంకెతో చేసింది. ఇప్పుడు కూడా జయము జయప్రదం అవుతుంది అని సంఖ్యాశాస్త్రం చెప్తుంది. చేత ఈ 18 గంటల్ని మనం డివైడ్ చేసుకుంటే అరగంట అరగంటకి ఎంత అవుతుంది? 36 అరగంటలు. ముందు టైం గీత గీసేసుకోండి, 4, 4:30, 5:30 అలా. లాస్ట్ది ఏమవుతుంది? 9:30 నుంచి 10. ఇంకా అక్కడ మీరు డివైడ్ చేసుకోవటం మొదలెట్టండి. కొన్ని ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, మనం మార్చలేం దాన్ని. అంతేత 6:30 నుంచి 7:30 అనేటటువంటి టైం లెక్చర్ కి ఫిక్స్ అయిపోయింది. అలాగే సాయంత్రం, అలాగే మీకు 3 అరగంటలు ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, 3 గంటలు అంటే 3:30, 9 అరగంటలు అక్కడ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కదా, అది ఫిక్స్ చేసేసుకోండి. ఆ మిగిలిన అరగంటలు ఎలా ఉపయోగించుకుంటారు? క్లీనింగ్ కి ఉపయోగించుకోవాలి, అది భోజనానికి ఉపయోగించుకోవాలి, బట్టలు ఉతుక్కోవటానికి ఉపయోగించుకోవాలి. ఎన్ని పనులు ఉన్నాయో మీకు, ఇదంతా కాకుండా ఈ క్లాసులకి కదా. మరి ఆ టైం టేబుల్ సాయంత్రం ఎలా వేస్తారో, అందరూ దాని మీద టైం వేస్ట్ చేయక్కర్లేదు, కానీ ఇద్దరు ముగ్గురు కాస్త ఏం నేర్చుకోవాలి అనేది అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూర్చొని డిసైడ్ చేయండి దాన్ని. ఇదంతా కూడా గాయత్రి గీత యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్. శ్లోకం తేయండి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది నేను చెప్పింది అందులో ఉందో లేదో. భువో నాశో లోకే సకల విపదాం పనిగతతి పని గదితః కృతం కార్యం కర్తవ్యం ఇతి మనసా చాస్య కరణం ఫలాశాం మర్త్యాయే విదదతి నవవై. ఇప్పుడు ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, సరే మనం చేసేదేం లేదు. హిందీ పుస్తకం ఒకసారి తీసి చూడండి, 2-3 మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఎందుకంటే సాధారణంగా ఛందస్సులో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అంటే బ్రేక్ కాదు, అది ఛందస్సు బ్రేక్ అయిందంటే అర్థమండి ఎక్కడో రాంగ్ పడి ఉంటుంది, చూసుకోండి. అది నవై కర్మ నిరతాః లభంతే నిత్యం తే నిత్యతే జగతి ప్రసాద సుమనసాం. ప్రపంచంలో సమస్త దుఃఖముల యొక్క నాశనము భువః అని పిలువబడుతుంది. కర్తవ్య భావనతో చేయబడిన కార్యము కర్మ అని పిలువబడుతుంది. పరిణామముగా సుఖముల యందు గల కోరికలను వదిలి పనిచేసే మనుష్యుడు సదా ప్రసన్నంగా ఉంటాడు. మన ఉపదేశ సారంలో దీనికి సంబంధించిన ఏదైనా ఒకటి ఆయన చెప్పాడా రమణ మహర్షి? ఏంటది? ముఖ్యంగా నేను చాలా సార్లు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటా, ఉపదేశ సారం లేదా మీ దగ్గర? అది ఎప్పుడూ పక్కన పెట్టుకోండి, అంతా రిఫరెన్స్ బుక్స్. ఇది స్టడీ క్లాస్, ఇది ప్రతిదీ ఓ బ్యాగ్ పెట్టుకుని మళ్ళా ఈ పేజీలు నాశనం చేయకండి. గీతలో ఉన్నది ఏ గీత? మనకి గీత అంటే భగవద్గీత ఒకటే తెలుసు. గీత అంటే ఏమిటి? తర్వాత ఇంకా రమణ మహర్షి దాన్ని 2 భాగాలుగా విభజించాడు గీతను. ఈశ్వరార్పితం, నేచ్ఛయాకృతం. అంటే నువ్వు 2 రకాలుగా పనిచేయచ్చు. ఏంటి? ఒకటిని ఈశ్వరార్పితం. పతంజలి ఏం చెప్పాడు దాన్ని? ఈశ్వరార్పితం దానికి పతంజలి ఏం చెప్పాడు? క్రియాయోగంలో మొదటిది, సాధన పాదంలో మొదటిది. మీరు చదువుతున్నారా? అన్ని 200 ఎన్నో ఉన్నాయి అన్ని. అందులో సాధన పాదంలో మొదటిది ఏదా కాగితాలు? పతంజలి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఈశ్వరార్పితం అన్నా ఈశ్వర ప్రణిధానం అన్నా ఒకటే. అంటే ఇంతకీ పతంజలి చెప్పింది కరెక్టా? ఆ మార్గంలో వెళ్లాలా మనం, పతంజలి యోగ మార్గంలో? లేకపోతే ఇదంతా వద్దు బాబు, రమణ మహర్షి మార్గంలో వెళ్లాలా? లేకపోతే ఏం వద్దు, గాయత్రి గీత మార్గంలో వెళ్లాలా? ఏ మార్గంలో వెళ్దాం? అదేగా అన్ని చెప్పేది, అర్థమైందా? ఇంచేత ఇది బుర్రకెక్కించుకోవాలి. ఆధ్యాత్మీయత అనేక రకాలుగా లేదు. రామకృష్ణ కెమిస్ట్రీ చెప్పినా,
మరో హుస్సేన్ గారు ఉన్నారు ఇక్కడ ఆంధ్ర ముస్లిం కాలేజీలో, ఆయన కెమిస్ట్రీ చెప్పిన జోసెఫ్ గారు ఎవరో ఉన్నారు ఎక్కడ ఎస్సీ కాలేజీలో, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో, ఆయన కెమిస్ట్రీ చెప్పిన చెప్పేది కెమిస్ట్రీయే. మీరు మనుషుల జోలికి వెళ్ళవద్దు, గురువుల జోలికి వెళ్ళకండి. ఎవడు చెప్పినా ఒకటే, మీరు ఏ క్లాస్ విన్నా మీరు అక్కడికే వెళ్తారు. చేత ఏ విధమైనటువంటి సాధన ఉండాలి మీది అంటే, ఇక్కడ ఏం చెప్పాడు, కర్తవ్య భావనతో చేయబడినటువంటి కార్యము కర్మ అని పిలువబడుతుంది. కర్మ అంటే కర్తవ్యం అని చెయ్యాలి తప్ప నీ కోరికల కోసం నువ్వు చేయకూడదు. చేత కర్తవ్యము అనేటటువంటిది ఎప్పుడు కూడా కర్తురాజ్ఞయ ప్రాప్స్యతే ఫలం, కర్మతత్ కిం కర్మతత్ జడం. చేత నువ్వు చేసేటటువంటి కర్మ ఉందే, ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయినా ఈ క్లాసెస్ చదువుకుంటున్నా కూడా కర్తురాజ్ఞయ, వాడు మిమ్మల్ని ఫోర్స్ చేసి కూర్చోబెట్టాడు తప్ప, లేకపోతే మీరెందుకు వస్తారు దీనికోసం? మీకు అది కూడా అర్థం కావటం లేదు, మీకు ఇది ఇష్టపడేది రావటం లేదు, మీకు అది అర్థమైందా, సుఖంగా ఉందా ఇక్కడికి వస్తే? కానీ వాడు లోపల నుంచి వాయిస్తున్నాడు వాడు కర్తురాజ్ఞయ, కానీ ఇది బాధగా ఉంటుంది అని చెప్పి పారిపోతారు. పారిపోయినా వదిలేది లేదు, సాగుపడతాడు, గబగబ నేర్చేసుకుంటే బతికి బయటపడతారు. అది శ్లోకం యొక్క అర్థము. కాస్త ఒకసారి హిందీ బుక్ తీసి శ్లోకాన్ని కరెక్ట్ చేయండి. రెండోది ఏం నేర్చుకున్నారు? శ్లోకం నంబర్ 13 సార్, ప్రచోదయాత్ స్వయం పితరస్య మానవాన్ నర ప్రయాణాయ చ సత్యవత్మని కృతం హి కర్మాఖిలమిత్తమంగీ నావదంతి ధర్మైతహి విపశ్చితః. ప్రచోదయాత్ అనే పదానికి అర్థము మనుష్యుడు తనంతట తాను ఆచరిస్తూ పరులను సత్య మార్గాన నడవటానికి ప్రేరణ ఇవ్వాలి. మనం ఇదంతా నేర్చుకోకుండా, ఏమీ నేర్చుకోకుండా గాయత్రి చాలా మంచిది నువ్వు చెయ్యి, దానివల్ల గౌరవం పోతుంది. గురువుగారు చెప్పిన మాట మీద కోట్లాది మంది లేచి నుంచి ఉంటున్నారు, ఇంచేత ఆచరించాడు కనుక. మనం చెప్తే ఎవడు వింటలే, ఎందుకు వింటలేదు అంటే ఆచరణ లేదు మీకు, అర్థమైంది కదా. అంచేత కర్తవ్యము అనేటటువంటిది ఏంటో తెలుసుకోవాలి అనేది ఆ 3 శ్లోకంలో నేర్చుకున్నారు. నేర్చుకున్నటువంటి కర్తవ్యాన్ని మీరు ఆచరిస్తే తప్ప ఇతరులకి చెప్పకూడదు, కానీ ఆచరిస్తూ చెప్పవచ్చు. గురువు అయిపోయి చెప్పక్కర్లే, సిద్ధి పొంది చెప్పక్కర్లే. నేను ఆచరిస్తున్నాను కనుక నువ్వు ఆచరించు అంటే ఎవడైనా చేస్తాడు. ఇంచేత ఈ గాయత్రి గీతలో మీరు నేర్చుకున్నటువంటి విద్య ఏంటి, కర్తవ్యం ఏంటో నేర్చుకోవాలి. కర్తవ్యం అనేది ఏమర్థమైంది మీకు? ఏ గురువు చెప్పినా. ఈ గాయత్రి గీత యుగ యుగాల కిందట రాయబడింది, ఈ యుగంలో కాదు రాయబడింది. ఎప్పుడు ఏ విశ్వామిత్రుడు, ఏ యుగపు విశ్వామిత్రుడు, ఏ యుగపు వశిష్ఠుడో రాశాడు, ఈ కాలంలో రమణ మహర్షి చెప్పాడు. ఇద్దరు చెప్పింది ఒకటే. మీరు ఏ గురువు దగ్గరికైనా వెళ్ళిపోండి, ఎస్ఎస్ఐ క్లాసులకు వెళ్తాడు, వాడేం చెప్తాడు, ఈ క్షణం యొక్క అనివార్యత అంటాడు. ఈ క్షణంలో అది అంతే, నువ్వు చేయగలిగేది ఏం లేదు, నువ్వు వెళ్ళావు ట్రైన్ ఎక్కడానికి, ట్రైన్ వెళ్ళిపోయింది, ట్రైన్ వెళితే ఇంకేం చేయగలవు నువ్వు, చేయగలిగింది ఏం లేదు, మరేం చేయాలి ఇప్పుడు, ఏం చెయ్యాలో కర్తవ్యం నిర్ణయించుకుని ఆచరించాలి కదా. మన జీవితాలు ఇలాగా దద్దమ్మ బతుకులు ఎందుకు అయిపోయాయి అంటే కర్తవ్యం ఏంటో తెలియదు. డబ్బు సంపాదన కర్తవ్యం కాదు కదా, డబ్బు ఎందుకు సంపాదించాలో నీకు తెలిస్తే అది వేరే విషయం, అది కర్తవ్యం అవుతుంది. అప్పుడు ఉద్యోగం కోసం చదువు, కర్తవ్యం అది, ఉద్యోగం కోసం నువ్వు చదువుతున్నావు. అంచేత సుఖం ఎక్కడి నుంచి చేడుస్తుంది, నీ జీవితాల్లో చచ్చినా సుఖం రాదు. ఆ క్షణం యొక్క అనివార్యత ఎందుకు చెప్పాడు అంటే అది నీకు అర్థమవుతే నువ్వు మిస్ అయిపోయావు, బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయిందని ఏం చేయాలి ఇప్పుడు? కాలేజీకి వెళ్ళదలుచుకుంటే, కాలేజీకి వెళ్లే బస్సు లేకపోతే, ఏ మార్గము లేకపోతే నడిచి వెళ్ళగలవు నువ్వు. కానీ బస్సు వెళ్ళిపోయిందని తెలిసింది, ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు నీకు, ఏం చేస్తావు? మీ జీవితాలు అలాగే ఉన్నాయి. ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు జీవిస్తున్నావో తెలియదు. తిండికి టైం అయిపోయింది, తిండి తినేస్తున్నాం. పడుకోవటానికి టైం అయిపోయింది, పడుకుంటున్నాం. మనం నోటికొచ్చిన వాగుడు వాగుతూ ఉంటాం. ఇంతేంటే మాట్లాడటం వచ్చింది కనుక ఎందుకు మాట్లాడాలి అని ఆలోచించి మాట్లాడే అనుకో, కర్తవ్యం అవుతుంది అది. అర్థమవుతుంది శ్లోకం? మీరు ఎన్నుకున్న రెండు శ్లోకాలు చాలు మీ జీవితాన్ని మార్చేయడానికి. ప్లస్ అది ఏ గురువు యొక్క పరంపరకు వెళ్లినా అదే చెప్తాడు, ఎస్ఎస్వైలో అదే చెప్తాడు. ఋషి ప్రభాకర్ జీ ఆయన గురువు మహేష్ యోగి అదే చెప్తే ఆయన అంతవాడయ్యాడు. అంచేత వాళ్ల మధ్య భేదాలు ఏం లేదు. ఆయన చాలా మంది నాకు చెప్పారు మహేష్ యోగి నుంచి వేరే ఒక ఏం చేస్తావు, నేను కెమిస్ట్రీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో నేర్చుకున్నాను. అంచేత బెనారస్ లో ఉండిపోమంటావా నన్ను, మరి నేను కెమిస్ట్రీ చెప్పొచ్చా చెప్పకూడదా, చెప్పని గడికి నేను నేర్చుకోవటం ఎందుకు, అర్థమైందా? నీకు సబ్జెక్ట్ వస్తే గ్యారంటీగా చెప్తావు నువ్వు కొత్త గురువే అయిపోలేదు, నువ్వు పాత గురువే. కర్తవ్యం ఏమిటి, కర్తవ్యానికి నీకు తెలియనంత వరకు అది కమాండ్మెంట్. 10 కమాండ్మెంట్స్ ఉన్నాయని క్రైస్ట్ చెప్పాడు. క్రైస్ట్ చెప్పినటువంటి ఏంటవి కమాండ్మెంట్స్? తెలియంటమ్మా, 10 నిబంధనలు ఉన్నాయి. 7000 సంవత్సరాల కిందట కూడా 10 నిబంధనల గురించే పతంజలి కూడా చెప్పాడు. ఎవడైనా నిన్ను సాచి లంపకాయ కొడితే క్రైస్ట్ ఏం చెప్పాట, రెండోది చూపించు అన్నాడు. అహింస అంటే ఏంటి? చేత ఏం మారదు, క్రైస్ట్ చెప్పినా ఎవడు చెప్పినా. ఈ జీవించేటటువంటి విద్య ఎలా మారుతుంది, మారదు. కర్తవ్యం ఏమిటి అంటే ఆ 10 నిబంధనల మీద ఆధారపడినటువంటి జీవితము. మీలో ఎవరికైనా 2 కంపేర్ చేసేటటువంటి ఇది ఉంటే కంపేర్ చేసుకోండి. క్రైస్ట్ చెప్పినటువంటి 10 నిబంధనలు, పతంజలి యోగ శాస్త్రంలో ఉన్నటువంటి 10 నిబంధనలు తేడా లేదు. మళ్ళీ ఇది గొప్ప అది గొప్ప అనే పిచ్చి ప్రశ్న వేయొద్దు. అంతా ఒకటే, జీవించడానికి నువ్వు ఊపిరి పీల్చుకోవాలి. నువ్వు ఊపిరి పీల్చుకోవాలి అంటే పీల్చుకున్నది ముందు వదలాలి, పీల్చుకున్నది వదలాలి. వదలకుండా నేను పీల్చుకున్నది లోపలే ఉంచుకుంటాను, నేను వదలను అన్నావు అనుకో చస్తావు. అంచేత పీల్చుకున్న దాని మీద నీకేం ఉండకూడదు, పరిగ్రహము ఉండకూడదు. నేను లోపలే ఉంచుకుంటాను అని ఉండకూడదు. అంచేత నీ జీవితంలో ఏమి ఉండాలి, ఆ పరిగ్రహం ఉండాలి. అవునా? ఎందుకైనా మంచిది, కొంత పక్కన దాచుకుందాం. కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా వదలం మనం ఆ గుణం వల్లే. నీ స్వభావం ఎలా ఉందో నీ శ్వాస చెప్తూ ఉంటుంది. అంచేత నువ్వు పీల్చుకున్నంత శ్వాస వదలవు. నువ్వు పక్కన ఏం చేస్తావు, దాచుకుంటావు. ప్రకృతిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని నువ్వు దొంగలిస్తావు. అంతేగా, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోవటం వల్లే ఈ వాతావరణ కాలుష్యం అంతా కూడా. కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు ఎక్కువైంది, నీ లోపలే ఉంచేసుకున్నావు ఆ కార్బన్ డైఆక్సైడ్. ఎందుకు లోపలే ఉంచేసుకున్నావు, వదిలితే ఎక్కువ ఆక్సిజన్ నీలోకి వస్తుందిగా. పూర్తిగా వదిలితే పూర్తిగా వస్తుంది. నువ్వు పూర్తిగా శ్వాసను వదలలేదు, లోపల ఎంత ఉండిపోయింది, కొంత కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోయింది. నువ్వు ఇంకా ఎప్పుడు శ్వాస వదిలి వదిలినా ప్రతిసారి లోపల ఏం చేస్తున్నావు, నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు కార్బన్ డైఆక్సైడ్ ని. దానివల్ల వాతావరణ కాలుష్యం వచ్చింది. మీరు సైంటిఫిక్ ఇది కనుక మీరు ఆలోచించుకోగలిగితే, ఈ దద్దమ్మలు సైంటిస్టులు ఎప్పుడూ దాన్ని సాల్వ్ చేయలేరు. ఎందుకంటే నీ స్వభావం మారకుండా కుళ్ళిపోయినటువంటి వస్తువును ఉంచుకుని సెంటి మీద సెంటి కొడితే ఏమవుతుంది, వాంతులు వస్తాయి. చివరికి 2 కలిపి ఇటు సెంటు వాసన ఒక్కొక్కసారి భరించలేము, ఓవర్ సెంట్ అవుతాయి. అసలు కుళ్ళిన ఎలాగో ఉంది లోపల. అంటే ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంతటికీ కారణం ఏంటో గురువు గారు చెప్పింది ఏంటంటే, వాతావరణ కాలుష్య నివారణార్థం గాయత్రి చేసుకో. అంచేత 2వ కండిషన్ ఏంటి, అస్థేయం. నువ్వు దొంగలించకయ్యా బాబు, ప్రకృతిలో ఉంది అది. నీకు ఎప్పుడు ఏది కావాలో యోగక్షేమం వహామ్యహం ఖచ్చితంగా నీకు ఏర్పడుతుంది. మాస్టారు నాకు ఉద్యోగం ఉందా, మాస్టారు నా బాధ్యత మీరు తీసుకుంటారా, నీ బాధ్యత మాస్టారు బాధ్యత కూడా వాడిదే. నీకు అది అర్థం అవ్వాలి. ఈశ్వరార్పితం బయట కూడా అదే అవుతుంది, లోపల ఉన్నదే కదా, యాజ్ అబౌవ్ సో బిలో లాగా. అంతేగా మరి దొంగతనం చేసే చెట్లకు కావాల్సింది. ఇంకోటి ఏంటి, దాన్ని నాశనం చేస్తున్నావు హింస. అంతేత ఇవంతా కూడా ప్రకృతిలో ఆనందంగా జీవించడానికి ఏర్పరచుకున్నటువంటి నియమాలు తప్ప నేను ఆచరించను అంటే చస్తావు నువ్వు. చచ్చి ఎందుకు చచ్చాం మనం ఆ పది నిబంధనలు మర్చిపోయాం కనుక. ఇంత అహింస అస్తేయము అపరిగ్రహము నువ్వు ఆచరించకపోతే చస్తావు నువ్వు, ఇంకో దారి లేదు నీకు. ఇంత అది ఆచరిస్తే స్వతంత్రంగా జీవించగలవు నువ్వు, అంతే కదా. ఇంత భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణం అది ఆచరించటమే. మరి నువ్వు స్వతంత్రంగా బతకాలి, ఇంకోటి దగ్గర బానిస కాకుండా. ఉద్యోగం అంటే ఏమిటి? ఇంకోటి దగ్గర బానిసత్వమేగా. మరి మీరు వచ్చిన టైంకి నేను రావాలి కదా, మీరు చెప్పిన టైంకి మాస్టారు బానిసత్వమా? స్వతంత్రంగా మీ నిర్ణయంతో మీరు వస్తున్నారు కదా. అంచేత అదేమైంది? అది పతంజలి యోగ సూత్రాలలో ఏమైంది? అధ యోగానుశాసనం. కానీ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? యోగానుశాసనం గురించి మాట్లాడుకుంటున్నావా? అందులో ఏంటని ఇది చెప్పిన టైంకి మీ అంతటి మీరు రాగలగటమే శుచి. శుచి అనేది సంకల్పం. ఇష్టపడి వస్తారు సంతోషం, కష్టపడటానికి వస్తారు తపస్సు, నేర్చుకున్నది మళ్ళా మీరు అధ్యయనం చేస్తారు స్వాధ్యాయం. కానీ ఇదంతా ఎందుకు చేస్తారు? కర్తవ్యం కనుక, ఈశ్వర ప్రణిధానం కనుక, ఈశ్వర అర్పితం కనుక. ఇది జీవితం యొక్క విధానం. అంచేత మన మొత్తము జీవిత విధానము. మీరు 7000 సంవత్సరాల కిందట రాసినటువంటి పతంజలి యోగ సూత్రాలు చూసినా, గాయత్రి గీత చూసినా, ఇదంతా మాకెందుకు? ఆ ఒక్క శ్లోకం పట్టుకుంటాను ఉపదేశ సారంలోని, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. ఏమవుతుందని? చిత్తశోధకం ముక్తి సాధకం. సింపుల్ గా అయినా చెప్పుకో, డీటెయిల్డ్ గా అయినా చెప్పుకో, కానీ డీటెయిల్డ్ గా చెప్పుకుంటే మీరు ఎక్కువ ఆచరించగలరు. కానీ ఇదంతా మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళింది? శ్వాసను మీరు కరెక్ట్ గా వదలగలిగితే మొత్తం అంతా సవ్యంగా ఉంటుంది. అది మీరు ఆచరించి ఇంకోళ్ళకి చెప్పండి. గత 3వ శ్లోకము 13వ శ్లోకము అది చెప్పింది. దాన్ని మీరు 1-2 సార్లు నలగొట్టుకోండి, దాన్ని చేసుకోండి. అంచేత ఈ పూట నేను గాయత్రి గీత పూర్తి చేశాను. ఓకే, అంచేత ఆ గాయత్రి గీత ఇంతకీ మనకేం చెప్పింది అంటే, పీల్చుకునేటటువంటి శ్వాస కంటే వదిలేటటువంటి శ్వాస ఎక్కువ అవుతే నువ్వు యోగివి. అంతేగా, తీసుకున్న దానికంటే ఎక్కువ వదిలేవనుకో, మరి నువ్వు యోగివేగా. దాన్నే మనం ఏమని చెప్పుకున్నాం? డీప్ బ్రీతింగ్, లోతుగా గాలి పీల్చుకోండి, పూర్తిగా గాలి వదిలేయండి. అంటే చివరికి మళ్ళీ ఎక్కడికి వచ్చాం? కళ్ళు మూసుకోండి, పద్మాసనంలో కూర్చుని చెయ్యి తిప్పండి. ఇంకా బేసిక్ అది ఎప్పుడైనా అర్థమైందా? ఎంత చెప్పుకున్నా చేయండి. అన్నీమ్మా నేను 2గా చెప్పాను. సెప్టెంబర్ 1990లో కుష్ఠరోగుల గురించి గురువు గారు ఇచ్చినటువంటిది, ఖుడ్గాం సీకర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక సంఘటన. పూజ గురుదేవులు అక్కడ యజ్ఞం చేయడానికి వెళ్ళినప్పుడు శోభాయాత్ర వెళ్తే అక్కడ ఒక వైద్యుడు పండిత్ రామ్ గోపాల్ ఆయన్ని స్వాగతం పలికారు ఆ పల్లెటూరులో. ఆయన వెనకాతల కుష్ఠరోగులు ఒక పంక్తి ఉంది. వాళ్ళు మరి గురువు గారి దగ్గరికి ఎందుకు వచ్చి ఉంటారు? బాబు నేను ఇంత బాధలో ఉన్నాం, కానీ అడగలేరు. పూర్వకాలంలో అయితే అసలు కుష్ఠరోగుల్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు. అంచేత కుళ్ళిపోయినటువంటి కురుపులతో వాటితో వెనకాత నింటే గురువు గారు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని ముట్టుకుని, మీ ప్రారంభమయ్యా, నేను ఏమీ చేయలేను మీకు, కానీ ఒక వరదానం మాత్రం నేను ఇవ్వగలను, ఇంకా మీ వంశంలో మాత్రము కుష్ఠరోగులు ఉండరు. ఆ మాటకు అంతరార్థం ఏమిటి? అందులో ఉన్నటువంటి ఆ గాయత్రి మహిమ ఏమిటి అనేది మీరు తర్వాత ఆలోచించుకోండి. కానీ ఆ డేట్స్ అవి గుర్తుంచుకుని నోట్స్ అని చెప్పానే వేసుకుంటే రిఫరెన్స్ బాగుంటుంది. అంటే ఎక్కడైతే ఉంది రిఫరెన్స్ గా తీస్తే చాలు. హోతా హై జబ్ 1990 అఖండ జ్యోతి ఇష్యూలో ఇచ్చారు. చేసుకుంటున్నారా? శ్వాసని గమనిస్తున్నారా? శ్వాసని గమనిస్తూ కల్పవృక్షం యొక్క బొమ్మను చూసుకోండి. శ్వాసని గమనిస్తూ ఓం అనేటటువంటిది తస్య వాచక ప్రణవ. నీ పేరేంటి అంటే నీ పేరు చెప్తావు, అది నీ పేరు నువ్వు కాదు. అవునా? నువ్వు నీ పేరు కాదు, ఆ పేరుతో నిన్ను సంబోధిస్తున్నావు. నువ్వు నీ పేరు కాదు కదా. అలాగే ఓం అనేది భగవంతుణ్ణి సంబోధించేది వాచక. ఓం అనేది భగవంతుడి యొక్క పేరు, భగవంతుడు కాదు. కానీ చాలా సార్లు ఆధ్యాత్మిక జగత్తులో వ్యక్తి కంటే పేరుకు ఎక్కువ శక్తి ఉంది అన్నది మర్చిపోవద్దు. రాముడు కంటే రామనామము గొప్పది. తెలుసు కదా, కృష్ణుడు కంటే కృష్ణనామము గొప్పది. అంతేలా భగవంతుడు కంటే భగవంతుడే నామమైనటువంటి ఓంకారం గొప్పది. అది మీకు అర్థం అవ్వాలి. ఆ భగవంతుడి యొక్క నామమే మీ శ్వాస. శ్వాసకు ఏదైనా ఒక పేరు పెట్టుకోవాలి అంటే ఓం అనేటటువంటి పేరు పెట్టుకున్నప్పుడు మన భారతీయ ధర్మానికి కింద చూడండి, కల్పవృక్షం బొమ్మ కింద భారతీయ ధర్మము అని ఉంది కదా, అది మన యొక్క శ్వాస. అంచేత శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు ఇలా చూసుకోవాలి మీరు, ఊర్ధ్వమూల మధశాఖం అశ్వద్ధం ప్రాహురవ్యయం. ఎన్నో అధ్యాయం ఇది? 15వ అధ్యాయం. ఎప్పుడు చదువుకోమని చెప్పానది? ఎందుకు అన్నం తింటున్నప్పుడు చదువుకోమన్నానది? మీ శ్వాస మీ మనస్సును ఏర్పరుస్తుంది, అది తెలుసు కదా. కోపంగా ఉన్నప్పుడు శ్వాస ఒకలాగుంటుంది, శాంతంగా ఉన్నప్పుడు శ్వాస ఒకలాగుంటుంది. మీ మనస్సు దేనివల్ల ఏర్పడుతుంది? మీరు తినేటటువంటి ఆహారం వల్ల. అందువల్ల ఆహారం తీసుకుంటున్నప్పుడు కనుక ఈ ఊర్ధ్వమూల మధశాఖం అనేటటువంటి కల్పతరం యొక్క వివరణే 15వ అధ్యాయం మొత్తం. 15వ అధ్యాయం భగవద్గీతది. ఈ బొమ్మనే ఎక్స్ప్లెయిన్ చేశాడు వాడు, ఊర్ధ్వమూల మధశాఖం. అంచేత గాయత్రి కల్పవృక్షం అన్న భగవద్గీత 15వ అధ్యాయం అన్న ఒకటే. ఇది నోట్స్ రాసుకుని దీనికి మీరు ట్రాన్స్పరెన్సీ తయారు చేయాలి మాస్టారు. ఇవాళ నేను చెప్పినటువంటి గాయత్రి గీత మీద కానీ గాయత్రి కల్పవృక్షం మీద కానీ అంచేత ట్రాన్స్పరెన్సీ తర్వాత తయారు చేద్దరు, కానీ ముందు నోట్స్ చాలా క్లియర్ గా ఉంది. మీరు ఇది ఇంకా చెప్పాలి తప్ప మళ్లీ నా చేత చెప్పించకండి. గాయత్రి మహావిజ్ఞాన్ 2వ భాగం, గాయత్రి కల్పవృక్షం గురించి నేను చెప్పకూడదు ఇంకా. అంచేత మీరు మళ్లీ సాయంత్రం క్లాసుకి బాగా దీన్ని ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు 5-5 నిమిషాలు చెప్పాలి గాయత్రి గీత గురించి, కల్పవృక్షం గురించి. కొంచెం బాగా చెప్పగలిగే వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పండి, మిగతా వాళ్ళు కొంచెం తక్కువ చెప్పండి. కానీ మొత్తం మీద నాకు కావాల్సింది ఏంటి అంటే మీరు చెప్పగలగాలి. నెక్స్ట్ 11 నుంచి 19 వరకు జరిగేటటువంటి క్లాసుల్లో మీరే ఈ క్లాసులన్నీ టేకప్ చేయాలి. నేను చేయండి, నేను అంతే. ఇది అర్థం అవ్వాలి మీకు. ఊర్ధ్వమూలం అంటే ఏంటి? మూలం పైన ఉంది, చెట్టు కింద ఉంది, శ్వాస ఇక్కడ నుంచి వెళ్తుంది, చెట్టు అంతా కింద ఆవరిస్తుంది. ఆ వచ్చినటువంటి దానికి భూ భువః స్వః అనేటటువంటి 3 శాఖలు వస్తాయి. ఆ భూ అనేది ఆత్మవిశ్వాసము, స్వః అనేది స్థిరత్వము, భువః అనేది కర్మయోగము అని రాశారు అక్కడ చూసుకోండి. అది భూ భువః స్వః. భూ అంటే ఏంటి? ఆత్మవిశ్వాసము. కనిపించిందా అందరికి? భువః అంటే కర్మయోగము. ఎక్కడుంది చూశారు కదా. 3వది స్వః స్థిరత్వము. ఇదే త్రిశూలము అన్నా, 3 గుణాలన్నా. స్థిరత్వము అంటే తమోగుణము, కర్మయోగము అంటే రజోగుణము, ఆత్మవిశ్వాసము అంటే సత్వగుణము. చేత మళ్లీ తిరిగి 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 అవే వస్తాయి. ఈ ఆత్మవిశ్వాసానికి 3 లక్షణాలు ఉండాలి. 3 గుణాలు కనుక మీలో ఉంటే మీలో ఆత్మవిశ్వాసం డెవలప్ అవుతుంది. ఆత్మవిశ్వాసం ఉంటే కదా ఇతరులకు చెప్పగలం, గురువు గారు మీ వంశంలో ఇంకా కుష్ఠరోగులు రారు అని ఎలా చెప్పగలిగాడు? ఆత్మవిశ్వాసం ఉంది కనుక. సీరియస్ కేసు వచ్చేసరికల్లా డాక్టర్ ఎక్కడ పంపిస్తాడు, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళమంటాడు. ఎందుకు? ఆత్మవిశ్వాసం లేదు కనుక. గవర్నమెంట్ హాస్పిటల్కి మనం ఎందుకు వెళ్ళాం? మనకు ఆత్మవిశ్వాసం లేదు వాడు చూస్తాడని. అవునా? అంచేత ఆత్మవిశ్వాసానికి ఏం కావాలి అంటే తత్. కనిపించిందా తత్ మీకు? తత్ అంటే బయోకెమిస్ట్రీ, జీవన విజ్ఞానం తెలియాలి. షేపులు ఎలా మారుస్తారో, చిన్న బొమ్మ ఇచ్చేశారు భలేగా ఉంది అని అనుకున్నారు, కానీ మీకు ఆత్మవిశ్వాసం రావాలి అంటే ఏం కావాలి? ముందు జీవ విజ్ఞానం తెలియాలి. ఈ జీవ విజ్ఞానం యోగులందరికీ తెలుసు కనుక డాక్టర్లు నయం చేయలేనటువంటి రోగాలు కూడా వాళ్ళు నయం చేయగలుగుతారు. అంటే నేను చేసేస్తే నయం అయిపోతుందా? నీకు జీవ విజ్ఞానం తెలిస్తే నయం అవుతుంది. ప్రతి యోగి రోగాలు నేను తయారు క్యూర్ చేయలే. అంచేత ఆ గురువు వాళ్ళకి చెప్పుంటాడు ఆ జీవ విజ్ఞానం, లేకపోతే వాళ్ళు క్యూర్ చేయలేరు. ఈయన కాలు తీసుకెళ్లి పెట్టేశాడు అగ్నిగుండంలో. ఎవరు? వెంకయ్య స్వామి. ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ ఊళ్ళో ఓ విచిత్రమైనటువంటి రోగం ప్రబలింది. 20 రోజులు ఎంతో సోపి మనిషి అలాగే ఎండిపోయి చచ్చిపోతున్నారు. దానికి క్యూర్కి తన కాళ్ళు తీసుకెళ్లి అగ్నికుండంలో పెట్టాడు. ఆయన 64 కుండలు తెప్పించాడు. ప్రతి కుండలోనూ నీళ్లు పోసేవాడు ఆయన. మరి నేను ప్రతి కుండలోనూ నీళ్లు పోస్తాను, అగ్నిగుండంలో కాళ్ళు పెడతాను. నీళ్లు పోయటానికి మనం రెడీయే, కానీ అగ్నిగుండంలో మాత్రం కాలు పెట్టకండి. అయినా ముందుగా పెడతానంటే కాలు కాలుతాయి మీకు. ఆయన కాళ్ళే. కారణం ఏంటి అంటే జీవ విజ్ఞానం ఆయనకి తెలుసు కనుక. అంచేత వాళ్ళ ఆచరణ బట్టి మీకు తెలుస్తుంది వాళ్ళకి జీవ విజ్ఞానం తెలుసో తెలీదు. మాట్లాడటం వచ్చేది కాదు ఆయనకి. మాటలు రావక్కర్లే జీవ విజ్ఞానం తెలియదు. ఆయన బతకటానికి శ్వాస పీల్చుకోవటం రావాలి కానీ. అర్థమైందా? అంచేత తత్ అంటే ఏమిటి? ఆ శ్వాస పీల్చుకునేటటువంటి జీవ విజ్ఞానం. దాని తర్వాత ఏం కావాలి? సవితుహు అంటే ఏంటి? శక్తి సంచయము. శక్తి దేని మీద వస్తుంది? జ్ఞానం బట్టి వస్తుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్. నీ జ్ఞానం ఉంటే శక్తి ఉంటుంది. ఇంచేత బయోకెమిస్ట్రీ తెలవాలి. దాని తర్వాత విపరీతమైనటువంటి జ్ఞానం కావాలి. ఇప్పుడు గబుక్కు నవడని వచ్చి రమణ మహర్షి చెప్పాడు అన్నారు. ఏం చెప్పాడు రమణ మహర్షి? ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. అనగానే మనం ఏం చెప్పగలగాలి? ఆయనే కాదు బాబు, అందరూ అదే చెప్పారు. ఇంచేత నువ్వు అనవసరంగా నీ గురువు గొప్పతనం చెప్పబాక. అందరు గురువులు అది ఎప్పుడు చెప్పగలవు? నీ దగ్గర శక్తి ఉంటే. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం ఉంటే. లేకపోతే ఓహోహో అంటావు, రమణ మహర్షి బొమ్మ పెట్టుకుంటావు తప్ప జ్ఞానం ఏమీ ఉండదు. బొమ్మ పెట్టుకోవద్దంటలే, నేను పెట్టుకుంటా. నీకు తెలియాల్సింది ఏంటి అంటే గాయత్రి సృష్టి ఆది నుంచి ఉంది. అంటే అసలు కాలము కల్పము ఇదంతా రాకముందు నుంచి అదే విద్య ఇప్పుడు చెప్పబడుతోంది. అదే విద్య ఏ యోగి అయినా చెప్పాడు. అంటే కావలసింది ఆ జ్ఞానం మీకు అర్థం అవుతే ఆ యోగిని పట్టుకోవద్దు. వాడి శరీరాన్ని, వాడు చెప్పినటువంటి విషయాన్ని పట్టుకోండి. ఫోటోలో ఏం లేదు, కానీ కెమిస్ట్రీ మా స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే నాకు దండం పెడతారు. హిందూ కాలేజీ స్టూడెంట్స్ ఎవరు నాకు దండం పెట్టరు. ఎవరికి దండం పెడతారు? కానీ ఆయన చెప్పిన కెమిస్ట్రీ, నేను చెప్పిన కెమిస్ట్రీ ఒకటే. అర్థమవుతోందా? శక్తి సంచయము. అందువల్ల గురుగీతలో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం పట్టుకోండి. తేనెటీగ ఎలాగోతే అనేక పుష్పాల నుంచి తేనెను సంగ్రహించి జ్ఞానం సంపాదించుకుంటుందో మీరు అలాగే శక్తి సంచయనం చేసుకోండి. దాని తర్వాత ఏంటి? వరేణ్యం. తత్ సవితు వరేణ్యం అంటే శ్రేష్టత. కానీ ఇదంతా విన్నాక అందులో ది బెస్ట్ మీరు ఎన్నుకోవాలి. గుడ్ బెటర్ బెస్ట్ అని ఉంది కదా, మంచి కంటే మంచి, సర్వశ్రేష్టమైన మంచి. మూడు రకాలుగా చెప్పుకుంటాం మనం. గుడ్ బెటర్ బెస్ట్. తెలుగులో ఏమంటారో తరతమ భేదాలు అంటాం. తర అంటే బెటర్, సమ అంటే బెస్ట్. కానీ తరతమ భేదాలు అంటే మనకు తెలియవు. గుడ్ బెటర్ బెస్ట్ అంటే తెలుస్తుంది. ఇంకేదంటే మన ఇంగ్లీష్ వాళ్ళం కదా, మన సంస్కారాలు ఇంగ్లీష్ వాళ్ళవి. అది అందుకు నేను చెప్పేది, మీ సంస్కారాలు దీన్ని బట్టి అర్థమవుతున్నాయి కదా. తరతమ భేదాలంటే అర్థమై ఉండేదా మీకు? కానీ తర అంటే బెటర్, కష్టతర. దీనికంటే అది బెటర్, ఎక్కువ కష్టం. కష్టతమ ఇంక ఇంతకంటే పెద్ద కష్టము లేదు. గురుతర బాధ్యత, ఎప్పుడైనా విన్నారా మాట? గురుతర బాధ్యత అంటే అర్థమైన కదా, గురువు కంటి గురువుకు కూడా కొంచెం కష్టం అనమాట, అది బెటర్. గురువుకు కూడా కష్టం అనిపించేది, కానీ ఈ గుడ్ బెటర్ బెస్ట్ అంటేనే అర్థమవుతుంది. ఇంకేదంటే మన దాస్య వృత్తి వచ్చింది కనుక. కానీ మీరు ఏం నేర్చుకోవాలి, ఇంకా అనేక విద్యలు మీరు నేర్చుకుంటారు కనుక, అన్ని మీరు ప్రాక్టీస్ చేయలేరు కనుక, శ్రేష్టమైన దాన్నే వరేణ్యం, దాన్ని మాత్రమే మీరు ఆచరించాలి.